ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్లో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఈరోజు యాసంగి మొక్కజొన్న పంటల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విత్తన భాండాగారంగా అభివర్ణిస్తారు. ఇది యాసంగిలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాలలో ఎక్కువగా విత్తనోత్పత్తి చేస్తారు. దీన్ని మురుగునీరు నిల్వలేని, కలుపు మరియు తెగలు లేని నేలల్లో సాగు చేయవచ్చు. మొక్కజొన్నలో దీర్ఘకాలిక రకాలు 100 నుండి 120 రోజుల కాల పరిమితి మరియు మధ్యకాలిక రకాలు 90 నుండి 100 రోజుల స్వల్పకాలిక రకాలు 90 రోజుల్లో కాపుకొస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లక్ష్మమ్మగా ప్రణవి, శేఖర్గా సంపత్, శాస్త్రవేత్తగా దత్తసాయి, విద్యార్థినిగా నిషిత.
లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, ఉన్నావా?
నిషిత, జర చూడు ఎవరో వచ్చినట్టుర్రు.
అమ్మా, శేఖర్ మామ వచ్చిండు, జల్దీరా.
అంతా మంచిదేనా శేఖర్ అన్న, ఇట్లొచ్చినావు?
అంతా మంచిదే లక్ష్మమ్మ. సెలవులకి బిడ్డ ఇంటికి వచ్చిందంటే కదా, చూసిపోదామని వచ్చిన. ఎట్లున్నావమ్మా నిషిత?
బాగున్నా మామా, నువ్వెట్లున్నావు?
నేను బాగానే ఉన్నానమ్మా. ఇంతకీ నీ చదువు 7 వరకు వచ్చింది.
బీఎస్సీ 4వ సంవత్సరం అయిపోవచ్చింది.
అవును గాని అన్నా, ఏం పంట వేద్దామనుకుంటున్నావు ఈ యాసంగికి?
అదే సోచాయిస్తున్నా లక్ష్మమ్మ, ఏం చేయాలనో అర్థమైతలేదు.
నాకు అదే అర్థమైతలేదు, పోయినసారే తక్కువ దిగుబడి వచ్చింది.
ఎందుకింత సోచాయిస్తున్నారు? నేను చదివేది వ్యవసాయ కళాశాలలోనేగా, ఆడ మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు.
అవు గదా, పోదాం మరి.
గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ నిష్త, ఏంటిలో వచ్చు?
సార్, మిమ్మల్ని కలవడానికి మా ఊరి నుంచి మా వాళ్ళు వచ్చారు.
సరే లోపలికి రమ్మను.
నమస్కారం.
నమస్కారం సార్.
నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏంటి?
పోయిన యాసంగికి దిగుబడి తక్కువ వచ్చింది సార్. ఈసారి ఎక్కువ దిగుబడి రావాలంటే ఏ పంట వేయాలో చెప్పండి సార్ కొద్దిగా.
గత కొన్ని సంవత్సరాలుగా యాసంగిలో మొక్కజొన్న నుంచి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ పంట వేస్తే రైతులకు కష్టాలు తక్కువ, కాసులు ఎక్కువ.
ఎట్లా దుక్కి ఎట్లా విత్తుకోవాలో చెప్పండి సార్.
దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేయండి. దుక్కి బాగా దున్ని చదును చేసుకుని బోదె నాగలితో 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు కాలువలు చేసుకోండి. యాసంగిలో అక్టోబర్ నుండి నవంబర్లోగా విత్తుకోవాలి. వరి మాగణంలో డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. బోధిపై నుండి 3వ వంతు ఎత్తులో విత్తుకోవాలి.
ఏ రకాల నేలల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటే ఎక్కువ దిగుబడులు వస్తాయో చెప్పండి సార్.
నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనువైనవి.
ఎరువుని ఏ మోతాదులో మరియు దశల్లో వేసుకోవాలి సార్?
నత్రజని 3వ వంతు దుక్కిలో, 3వ వంతు పైరు మోకాలు ఎత్తు దశలో మరియు 3వ వంతు పూత దశలో వేసుకోవాలి. భాస్వరం మొత్తం దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దిశలో వేసుకోవాలి.
సార్, ఏవే రకాలు వేసుకోవాలో చెప్తారా సార్?
మొక్కజొన్న ముఖ్యంగా 3 రకాలలో సాగు చేస్తారు. సాధారణ రకాలు, పేలాలు మరియు తీపి మొక్కజొన్న. సాధారణ మొక్కజొన్న రకాలు DHM 117, KNM మక్క మొదలగునవి. పేలాల రకాలలో BPCH6, అంబర్ పాప్కార్న్ మరియు తీపి రకాలలో మాధురి మరియు ప్రియా సాగు చేసుకోవచ్చు.
మరి మొక్కజొన్నలో కలుపుల మొక్కల నివారణ ఎలా చేపట్టాలి సార్?
మొక్కజొన్న విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. సాధారణంగా మొక్కజొన్న విత్తిన 48 గంటల లోపు తేమగల నేలపై అట్రజిన్ 50% WP పిచికారీ చేయాలి.
సార్, వీటిల్లో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఉంటాయి కదా.
అవును నిష్ట, భలేగా చెప్పావు. అదే చెప్పబోతున్నాను. మొక్కజొన్నలో జింక్ మరియు బోరాన్ లోపాలు ఉంటాయి. పైరుపై జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 4 నుంచి 5 రోజుల వ్యవధి మధ్యలో 2 సార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోప నివారణకు 1 గ్రామ్ బోరాక్స్ని 1 లీటర్ నీటికి చొప్పున వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
ప్రతి పంటలో పురుగులతో బాధ ఉండేదే కదా, ఈ పంటకి ఏమేం పురుగులు వస్తాయి సార్?
మొక్కజొన్నలో పేనుబంక, కాండం తొలచు పురుగు, లద్దె పురుగు, కత్తెర పురుగు ఉంటాయి. యాసంగిలో ఎక్కువగా ఆశించే పురుగులు లద్దె పురుగు మరియు కత్తెర పురుగు.
ఈ పురుగులను ఎలా అరికట్టాలి సార్?
లద్దె పురుగు నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి, లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కత్తెర పురుగు గమనించిన వెంటనే క్లోరాన్ట్రెనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోవేట్ 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్కసుడిలో పిచికారీ చేసుకోవాలి.
సార్, ఇన్ని పురుగుల మందులు వాడకుండా వేరే పద్ధతిలో అరికొట్టొచ్చో సార్?
లద్దె పురుగుకు 1 ఎకరానికి 100 ml ఎన్పీవీస్ ప్రొడప్టెరా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కత్తెర పురుగును విషపు ఎరను తయారు చేసి అరికట్టొచ్చు.
మొక్కజొన్నలో తెగుళ్ళు ఎలా అరికట్టాలి సార్?
సాధారణంగా అధిక తేమగల వాతావరణంలో చలి అధికమైనప్పుడు తెగుళ్ళని గమనించవచ్చు. ముఖ్యంగా టర్సికం ఆకుమాడ తెగులు, మేడిస్ ఆకుమాడ తెగులు, పాము పొడి తెగులు, బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు, వడల తెగులు గమనించవచ్చు.
మరి ఇన్ని తెగులు ఎలా అరికట్టాలి సార్?
మేడిస్ టర్సికం తెగులకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పాము పొడి తెగుళ్ల నివారణకు ప్రోపికొనజోల్ 1 ml లేదా హెగ్జాకొనజోల్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగుళ్ల నివారణకు 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పొడి 1 కేజీ చల్లుకోవాలి.
విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా సార్?
విత్తన శుద్ధి ఎంతో ముఖ్యమైనది. విత్తన శుద్ధి చేసుకోవడం వలన తెగుళ్ళు అసలు రాకుండానే అరికట్టవచ్చు. 10 గ్రాముల ట్రైకోగ్రామ శిలీంధ్రాన్ని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
సార్, మీరు నీటి యాజమాన్యం గురించి వివరించలేదు సార్.
మొక్కజొన్నకు సుమారు 500 నుంచి 800 మిల్లీమీటర్ నీరు అవసరం అవుతుంది. పూతకు ముందు, పూత మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితమైనవి.
మొక్కజొన్న పంట సాగులో ఏ జాగ్రత్తలు పాటించాలి సార్?
పైపాటుగా ఎరువులు వేసినప్పుడు నేలలో తేమ తప్పనిసరిగా ఉండేలా చూడాలి. తీపి రకాలను గింజ పాలు పోసుకునే దశలో కండలు కోసుకోవాలి. అలాగే పేలాల రకాలను గింజలో 30-35% తేమ ఉన్నప్పుడే కండలు కోసి నీడలో ఆరబెట్టాలి.
ధన్యవాదాలు సార్, మీరిచ్చిన సలహాలు సూచనలు మా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి సార్.
విన్నారుగా రైతన్నలు యాసాంగి మొక్కజొన్న పంట సాగు గురించి. వచ్చే వారం మరో క్రొత్త అంశంతో మీ ముందుకి వస్తాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారాలు.
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలంలో సాగు చేసుకున్నటువంటి వివిధ ఆరుతడి పంటల్లో మొక్కజొన్న ఒక మంచి లాభదాయకమైనటువంటి పంట. యాసంగి కాలంలో మొక్కజొన్న పంటని 15 అక్టోబర్ నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఎక్కడైతే వరి మాగాణంలో వరి కోతలు ఆలస్యమైనప్పుడు, అలాగే పత్తి వేసిన పొలాల్లో పత్తి కోతలు కూడా ఆలస్యమైనప్పుడు మొక్కజొన్న పంటని నవంబరు చివరి వారం నుంచి డిసెంబరి మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న యొక్క దిగుబడులు కూడా 10 నుంచి 15% వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్నని యాసంగి కాలంలో సాగు చేసుకునేటప్పుడు 8 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని 1 ఎకరానికి సరిపోయేటట్లు ప్రతి వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలా 33,300 మొక్కల సాంద్రతని పాటించాలి. యాసంగి కాలంలో మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యకాలిక రకాలు అయితే 100 నుంచి 110 రోజులు, అలాగే స్వల్పకాలిక రకాలు అయితే 90 నుండి 95 రోజుల్లో కొతకొస్తాయి. గుర్తింపు పొందినటువంటి పబ్లిక్ రంగ సంస్థలైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించినటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ DHM 117 కానీ DHM 121 కానీ, అలాగే నోటిఫై కాబడినటువంటి ప్రైవేట్ రంగ సంస్థల మంచి గుర్తింపు పొందినటువంటి కంపెనీల నుంచి కూడా రైతులు మొక్కజొన్న హైబ్రిడ్లు విత్తనాలు ఎన్నుకొని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. మొక్కజొన్నకి యాసంగి కాలంలో ఎరువులు అందజేసేటప్పుడు ప్రతి ఎకరాకి ముందుగా 20 నుండి 25 కిలోల జింకు సల్ఫేట్ని పొలం దున్నేటప్పుడు దుక్కిలో వేసి కలే దున్నాలి. ఒకవేళ పంట వేసుకున్న తర్వాత కూడా జింకు లోపం కనిపిస్తే మొక్కల పైన 2 గ్రాముల జింక్ సల్ఫేటు పిచికారీ చేయాలి. ఎందుకంటే జింకు పోషకం వల్ల మనకి మిగతా సూక్ష్మ పోషకాలు కూడా మొక్క బాగా తీసుకొని మంచి పెరుగుదలకు ఆస్కారపడుతుంది. మొక్కజొన్న యాసంకాలంలో సాగు చేసేటప్పుడు విత్తే ముందు ఒక ఎకరాకి 75 కిలోల DAP మరియు 50 కిలోల యూరియా, అలానే 20 నుండి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. తర్వాత మిగతా నత్రజని ఎరువుని యూరియా రూపంలో పంట అంతకృషి చేసిన తర్వాత నెల రోజుల దశలో మరొకసారి ఒక 50 కిలోల యూరియా, అలాగే పంట పూత దశలో 55 నుంచి 60 రోజుల దశలో ఒక 50 కిలోల యూరియా, అలాగే చివరగా ఎప్పుడైతే గింజ కట్టే దశలో అప్పుడు కూడా ఒక 25 కిలోల యూరియాని వేయడం వల్ల మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీని తర్వాత పొటాషియం కూడా చాలా ముఖ్యమైనటువంటి మూలకం కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైతే గింజ కట్టే దశలో పూర్తిగా గింజ కట్టడానికి మరియు కంకి చివరి వరకు కూడా గింజలు నిండడానికి పూత దశలో మరొకసారి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంని అందజేయడం వల్ల కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. మనకి మొక్కజొన్నలో ఎక్కువ ఎరువులు వాడతాం కాబట్టి కలుపు సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి రైతులు విత్తిన 48 గంటల లోపు అట్రాజిన్ అనే కలుపు మందుని ఎకరాకి 1 కిలో చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపైన పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పంట పెరిగిన తర్వాత కూడా 25 నుంచి 30 రోజుల దశలో కూడా పెరిగిన కలుపు నివారించుకోవడానికి కూడా కలుపు నాశకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో టెంబోట్రయన్ అనే కలుపు మందు అయితే 115 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా టాప్రిమోజోన్ అనే మందు అయితే 36 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ కలుపుని పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వరుసల మధ్య కూడా 4 రోజుల దశలో ఒకసారి, అలాగే 40 నుండి 45 రోజుల దశలో ఒకసారి ట్రాక్టర్ సహాయంతో అంతర్కృషి చేసుకోవడం వల్ల పూర్తిగా కలుపు నివారించబడి మట్టి కూడా ఎగుదవడం వల్ల మొక్కలన్నింటి కూడా మంచి పట్టంది బాగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలానే మొక్కజొన్నకి నీటిపారుదల సౌకర్యం కింద సాగు చేసినప్పుడు దాదాపుగా 5 నుండి 6 తడులు అవసరం ఉంటుంది. అయితే ఈ తడులు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే పూత దశ కావచ్చు అట్లాగే పాలు పోసుకునే దశలు మాత్రం కీలక దశలు కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా కూడా రైస్ కుక్కర్లు నీరు పెట్టినప్పుడే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా కూడా నీరు అందజేయాలి. అలానే మొక్కజొన్నని బిందు సేద్య పద్ధతిలో కూడా సాగు చేసుకుని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. తక్కువ నీటిపారుదల సౌకర్యంతో కూడా దాదాపుగా 15 నుంచి 20% అదనపు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పి పరిశోధన తేలింది కాబట్టి ఉన్న కొద్దిపాటి నీటిపారుదల సౌకర్యంతో కూడా రైస్ కుక్కర్లు మంచి దిగుబడులు మరియు అధిక నికరాదాన్ని తీసుకోవచ్చు. ఈ కాండం తొలుచు పురుగు కంటే కూడా కత్తెర పురుగు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వ్యాసంగ కాలంలో ఈ కత్తెర పురుగు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి విత్తన శుద్ధి ఈ యొక్క పురుగు నివారణకి విత్తే ముందు 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల శాంట్రిప్రోన్ మరియు థైమిథాక్సాన్ కలిపినటువంటి ఈ మందుని ప్రస్తుతం మనకి మార్కెట్లో కూడా 4-10-DO అనే పేరుతో లభ్యంలో ఉంది కాబట్టి ఈ మందుని మనము విత్తన శుద్ధి చేసిన తర్వాతనే విత్తుకుంటే ఈ పురుగు సమస్య కనీసం 1-20 రోజుల వరకు కూడా రాకుండా నివారించుకోవచ్చు. పంట పెరిగిన తర్వాత కూడా కనీసం 40 రోజుల వరకు కూడా ఈ పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కత్తెర పురుగు నివారణకి 40 రోజుల వరకు కూడా ప్రస్తుతం స్పెనిటోరం అనే మందు 0.5 మిల్లీలీటర్లు కానీ, లేదా కొరాజిన్ లేదా క్లోరాంట్రిప్రోల్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు కానీ 1 లీటర్ నీటి కలుపుకొని మొక్కల మధ్య ఉన్నటువంటి కాండం సుడులు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే కూడా ఈ పురుగు రాకుండా ఉంటుంది. పంట ఎదిగిన తర్వాత 35 నుంచి 40 రోజుల దశలో కూడా కత్తెర పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకి 1 కిలో సున్నము మరియు 9 కిలోల ఇసుక మిశ్రమాన్ని కాండం సుడులో వేయడం వల్ల ఇసుక రాపిడికి కూడా పురుగు ఉధృతిని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు. అలా మనకి యాసంగి కాలంలో పూత దశ అనంతరం కూడా ఎండు తెగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎండు తెగులు నివారణకి ముందుగా ఎప్పుడైతే ఆశించిన మొక్కలు కనిపిస్తాయో వాటిని వీలంత త్వరగా తీసివేసి దూరంగా పారవేయాలి. అలానే వరుసల మధ్య ట్రైకోడర్మా విరిడి అనే మందు జీవన నాశకం అనేది 2 కిలోల చొప్పున 100 కిలోల పశువులలో బాగా పులియబెట్టిన తర్వాత వరుసల మధ్య వేసుకొని కూడా ఈ ఎండు తెగులు రాకుండా కూడా నివారించుకోవచ్చు. మనకి ముఖ్యంగా యాసంగి కాలంలో మొక్కజొన్న విత్తినప్పుడు పంట పూర్తిగా కూడా దాదాపుగా 110 నుంచి 120 రోజుల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం మంచి కోత మరియు నూర్పిడి చేసేటువంటి యంత్రాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే పూర్తిగా కండే గోధుమ రంగుకు మారిన తర్వాతనే రైతులు ఈ పనులు చేపట్టాలి. ఎకరాకి దాదాపుగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు దాదాపుగా 30 నుండి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. రైతులకి మొక్కజొన్న సాగు చేసేటప్పుడు మొత్తంగా నికరాదాయం దాదాపుగా 35,000 నుంచి 40,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుని కూడా మంచి లాభాలను ఆర్జించవచ్చు.
శుభోదయం డాక్టర్ గారు.
శుభోదయం అండి. వయస్సుతో సంబంధం లేకుండా
చిన్న నుండి పెద్దవారి వరకు చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు.
అసలు దీనికి కారణం ఏమిటి డాక్టర్ గారు?
కారణమంటే వివిధ ఆహార పద్ధతులు మరియు తీసుకునే ఆహారంలో సరిపడ కాల్షియం లేకపోవడమే దీనికి అసలైన కారణం.
అసలు కాల్షియం మన ఎముకల ఆరోగ్యానికి ఎలా ముఖ్యమైంది డాక్టర్?
మన ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడటానికి మనం ముఖ్యంగా కాల్షియం పోషకాలను తగినంతగా పొందాలి.
డాక్టర్, అసలు కాల్షియం మన ఎముకలకి ఏం చేస్తుంది?
మంచి ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవలసిన సమాచారం. కాల్షియం ఒక ఖనిజం. మన శరీరంలో ఐరన్ మరియు మెగ్నీషియం వంటి అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. కానీ శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ఖనిజం కాల్షియం.
మరి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత డాక్టర్?
మన ఎముకలు పాక్షికంగా కాల్షియం లవణాలు మరియు ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడ్డాయి. కాల్షియం ఫాస్ఫేట్ ఎముకలను గట్టిపరుస్తుంది మరియు బలపరుస్తుంది.
మరి మన శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది డాక్టర్?
మన శరీరాలు కాల్షియం తయారు చేయలేవు. ఎముకలు మరియు దంతాలను బలంగా నిర్మించడానికి మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి మనం ఆహారం మరియు పానీయాల నుండి కాల్షియంను పొందాలి.
మరి మనం తీసుకునే ఆహారం ద్వారా కాల్షియం సరిపోకపోతే ఏం చేయాలి డాక్టర్?
అవసరమైనప్పుడు సప్లిమెంట్లు తీసుకోవాలి. మనం పడితే ఆరోగ్యకరమైన ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
డాక్టర్, తగినంత కాల్షియం లేకుండా మన ఎముకలకి ఏం జరుగుతుంది?
కాల్షియం బలమైన ఎముకలను నిర్మించడం కంటే ఎక్కువే చేస్తుంది. ఇది మన కండరాలు, గుండె మరియు నరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది.
అవునా, ఎలా డాక్టర్?
మనం తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లభించకపోతే మన శరీరం మనకు అవసరమైన కాల్షియంను ఎముకల నుండి తీసుకుంటుంది.
మరి ఇది సరిపడ లేకపోతే ఏం జరుగుతుంది డాక్టర్?
ఒకవేళ సరిపడ కాల్షియం లేకపోతే అది ఎముకలను బలహీనపరుస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి అనే ప్రమాదాన్ని పెంచుతుంది.
బోలు ఎముకల వ్యాధి అంటే ఏంటి డాక్టర్?
బోలు ఎముకల వ్యాధి అనేది ఎముకలను బలహీనంగా మరియు పలుచగా చేసే వ్యాధి. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారికి పగుళ్ళు అంటే విరిగిన ఎముకలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అవునా డాక్టర్? మనకి ఎంత కాల్షియం అవసరం ఉంటుంది?
ప్రతి వ్యక్తికి అవసరమైన కాల్షియం మొత్తం వారి వయస్సు మరియు లింగంపై ఆధారపడి ఉంటుంది. వారి ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఎంత కాల్షియం అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనకు ఎంత కాల్షియం కావాలి అనే వివరాలు మీరు ఒకసారి చెప్పండి డాక్టర్.
సరే, ఒకవేళ శిశువు వయస్సు 0 నుండి 6 నెలలు ఉంటే 200 మిల్లీగ్రాములు ఒక రోజుకు చొప్పున తీసుకోవాలి. శిశువుల వయస్సు 6 నుండి 12 నెలల వరకు ఉంటే రోజుకు 260 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలు రోజుకు 700 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 4 నుండి 8 సంవత్సరాల పిల్లలు రోజుకు 1000 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 9 నుండి 18 సంవత్సరాల పిల్లలు రోజుకు 1300 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 50 ఏళ్ళు పైబడిన మహిళలు మరియు 70 ఏళ్ళు పైబడిన పురుషులు రోజుకు 1200 మిల్లీగ్రాములు తీసుకోవాలి. పురుషులు 51 నుండి 70 సంవత్సరాల వయసు గలవారైతే 1000 మిల్లీగ్రాములు తీసుకోవాలి. గర్భిణి మరియు పాలిచ్చే మహిళలు రోజుకు 1300 మిల్లీగ్రాములు తీసుకోవాలి.
డాక్టర్, మరి కొంతమంది పాల పదార్థాలు కూడా తినని వారు ఉంటారు కదా, మరి వారిలో కాల్షియం లోపాన్ని ఎలా తగ్గించవచ్చు?
పాల పదార్థాలు తినని వారు కూడా కాల్షియం స్థాయిని సమతుల్యంగా ఉంచగలరు. కానీ వాటి కోసం కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అవేంటి డాక్టర్?
అవి
బచ్చలి కూర, టోఫు, చియా విత్తనాలు, బాదాం పప్పులు, బ్రోకొలి, పాలకూర మరియు మాంసాహారులైతే సార్డిన్స్ అనే చేపలు కూడా తినవచ్చు.
కాల్షియం స్థాయిని తగ్గించేందుకు వయసు కూడా ఒక కారణమే అంటారా డాక్టర్?
కాల్షియం లోపం అనేది చిన్నపిల్లలు సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, వారి ఎదుగుదల సరిగ్గా లేకపోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ అప్పటికీ కూడా సరైన ఆహారం తీసుకోకపోతే అది అంతకు అంత క్షీణిస్తుంది.
అది చిన్నపిల్లల్లో కదా డాక్టర్, మరి పెద్దవారిలో ఏమైనా కారణాలు ఉంటాయా డాక్టర్? మరి
వయస్సు పైబడిన వారిలో విపరీతమైన ఉప్పు, అధిక మోతాదులో కాఫీను తీసుకోవడం వంటి ఆహారపు అంశాలు కూడా వీటిని ప్రభావితం చేస్తాయి.
ఈ కాల్షియం లోపంలో ప్రత్యేక ప్రజలు ఉన్నారా డాక్టర్? అంటే ఎవరూ ఆ కాల్షియం స్థాయిపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి డాక్టర్?
అవును, ప్రజలు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు, శాకాహారులు, గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భిణీ స్త్రీలకు కాల్షియం ఎందుకు అంత ముఖ్యమైనది డాక్టర్?
ఇందాక చెప్పినట్టే గర్భిణి మరియు పాలిచ్చే తల్లులకు కాల్షియం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒకవైపు తమ ఆరోగ్యం కోసం సరిపడ కాల్షియం తీసుకోవాలి, మరోవైపు కడుపులో బిడ్డ ఎదుగుదలకు మరియు ఎముకల అభివృద్ధికి కాల్షియం చాలా కీలకం. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే అది ఆ తల్లి తీసుకునే ఆహారం వల్లే సాధ్యమవుతుంది.
డాక్టర్, అసలు ఈ కాల్షియం మన శరీరంలో ఎలా నిలువగా ఉంటుంది?
మనకు ఆహారం ద్వారా కాల్షియం అనేది లభిస్తుంది. అలా మనం తీసుకున్న కాల్షియంలో 99% ఎముకలలో మరియు పళ్ళల్లోనే నిలువ ఉంటుంది. మిగిలిన ఆ 1% రక్తంలో, కండరాల్లో మరియు ఇతర ఖనిజాలలో ఉంటుంది.
ఎంత వయసు దాటిన తరువాత కాల్షియం అనేది తగ్గడం మొదలవుతుంది డాక్టర్?
సాధారణంగా అయితే 30 సంవత్సరాల వయసు తరువాత ఎముకలలో బలం అనేది తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది.
మరి వాళ్ళు ఎలా సమృద్ధిపరచవచ్చు డాక్టర్?
సరైన ఆహారం, సరిపడ కాల్షియం, ఎక్కువసేపు నడవడం, వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. వ్యాయామం
కాల్షియం లోపంపై ఎలాంటి అభివృద్ధి చూపొచ్చు డాక్టర్? కాల్షియం లోపంపై ఎలాంటి అభివృద్ధి చూపుతుంది డాక్టర్?
సరైన వ్యాయామం, మరీ ముఖ్యంగా ఎముకలను బలపరిచే వ్యాయామాలు శరీరంలో కాల్షియం స్థాయిలను మెరుగుపరిచి ఎముకల సంద్రాలను పెంచుతుంది.
మీరు ఏదైనా ప్రత్యేక
వ్యాయామాలు
తెలియజేస్తారా డాక్టర్?
ప్రత్యేకంగా అంటూ ఏదీ ఉండదు, కానీ వాకింగ్ అంటే చురుకైన నడక, జాగింగ్ లేదా రన్నింగ్, మెట్లు ఎక్కడం దిగడం, టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడడం చేయాలి. అలా కాకుండా వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి మరియు 170 నిమిషాల వరకు కష్టమైన వ్యాయామాలు చేయాలి.
చివరగా మీరు దీని గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా డాక్టర్ గారు?
కాల్షియం మన ఎముకల బలానికి మరియు శారీరక ఆరోగ్యానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరైన పరిమాణంలో కాల్షియం తీసుకోవడం ద్వారా ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రత్యేక ప్రజలు ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ ఆనందం. కాల్షియం సరిపడా తీసుకోండి, బలంగా ఉండండి.
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు ఈరోజు మీరు చాలామందికి తెలియని ముఖ్యమైన సమాచారాన్ని మా అందరికీ అందించారు. ఈ సమాచారం ద్వారా ఎంతోమంది అవసరమైన వారు వారి ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.
మీకు కూడా ధన్యవాదాలండి.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
జింక్ లోపాన్ని సరిచేయటానికి 1 లీటర్ నీటికి 8 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేయాలి. ఆప్షన్ 1 2 గ్రాములు, ఆప్షన్ 2 4 గ్రాములు.
సరైన సమాధానం
ఆప్షన్ 1 2 గ్రాములు.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
శనగలో కలుపు నివారణకు విత్తే ముందు ఏ మందు పిచికారీ చేయాలి? ఆప్షన్ 1 ఫ్లూక్లోరాలిన్, ఆప్షన్ 2 పెండిమిథాలిన్.
సరైన సమాధానం
ఆప్షన్ 2 పెండిమిథాలిన్.
గత వారం అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు నాగర్ కర్నూలు జిల్లా సతాపుర గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, లుమిన్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. పెద్దపల్లి మండలం సతాపుర గ్రామం నుండి శివశంకర్, భరత్ సింహ, యమున. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి టాంగ మల్లయ్య, గౌరవ. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త. రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుండి గంగు హనుమన్లు, లక్ష్మి. భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరీంనగర్ జిల్లా రుక్మపూర్ గ్రామం నుండి ఆర్మీ కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జశ్విత. గత వారం అడిగిన 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం పంపినవారు కరీంనగర్ నుండి జే చంద్రయ్య.
శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు,
బోరాన్ లోపాన్ని సరిచేయడానికి ఏ రసాయనాన్ని వాడుతారు? ఏ బోరాన్ సల్ఫేట్, బి బోరాక్స్.
ప్రశ్న మరొకసారి విందాం.
బోరాన్ లోపాన్ని సరిచేయడానికి ఏ రసాయనాన్ని వాడుతారు? ఏ బోరాన్ సల్ఫేట్, బి బోరాక్స్. రెండవ ప్రశ్న, మాధురి అనే రకం ఏ మొక్కజొన్న రకం కిందికి వస్తుంది? ఏ పేలాలు, బి తీపి రకం.
ప్రశ్న మరొకసారి విందాం.
రెండవ ప్రశ్న, మాధురి అనే రకం ఏ మొక్కజొన్న రకం కిందికి వస్తుంది? ఏ పేలాలు, బి తీపి రకం.
చేను కబుర్లు శ్రోతలు, 1 నెంబరు నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ నంబర్ మరొకసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.